சௌந்தரியசார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாயுமகேஸ்வரம் துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாக வசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குரு ரூபம் தத் பிரம்மஸ்புரதார் பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சத்யசாயி திவ்ய சரணாரவிந்தாலக்கு அநேக அநேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்து
பரமாத்ம கூட ஒக்க க்ஷணம் கூட ஜாகு செய்யக்குண்டா அனகாத்ம மரி நீவு யஜ்ஞ ரூபுண்டன தகுனன்னு சம்பூர்ண தட்சிணம்புலகு மகம்புல சேத அர்ச்சிஞ்சி சச்சம்புலகு இக சௌக்கியமுலு அனுபவிஞ்சி அம்சகாலமுன நன்னு ஆத்மதலசுச்சு மரி சர்வலோக நமஸ்கிருதமுனு மகி புனராவிருத்தி ரஹிதம்பு சப்தரிஷி மண்டலோன்னதமகு மாமகீன பதமு தக பொந்தகலவனி பரம புருஷுடு அத்தனி அபிலிஷார்த்தம்புலு அர்த்தினிச்சி அத்தடு கனுகொனு சுண்டக ஆத்ம புரிக்கி கருட கமனுடு வேஞ்சேசே கௌதுகமுனா పరమాద్భుతమైనటువంటి పద్యం. ఎందుకనంటే ఏం చేశాడు ధ్రువుడి మనస్సులో ఏమున్నది, మామూలుగా తపస్సు చేస్తే ముక్తి కావాలి, ఈయన మనస్సులో ఆ క్షణాన ముక్తి లేదు. మా అమ్మకి జరిగిన అవమానం పోవాలి, నారదుడితో చెప్పాడు. గగనాంతరాలలో ఉన్నటువంటి ఆ అత్యున్నతమైన పదం, మళ్ళీ నా తర్వాత ఆ పదం పొందటానికి ఇంకోటికి అవకాశం ఉండకూడదు, అది నేనే పొందాలి కాబట్టి ఇది నాకే అనే మమకారం ఉన్నది, నాకు మాత్రమే కావాలన్నటువంటి ఒక వ్యామోహం ఉన్నది గనక అది పొందరానిది. మామూలుగా అయితే ఇవ్వను, నీ వయస్సుకి నువ్వు చేసిన తపస్సుకి నీకు ఇస్తున్నాను, నువ్వు తప్పకుండా అక్కడికి వెళ్ళు. కానీ చివర 36,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు ధ్రువుడు. 36,000 సంవత్సరాలు, 36,000 సంవత్సరాల తర్వాత నీ మరణ సమయంలో కూడా హరినామమే నీ నాల్కపై ఆడి బ్రహ్మపదంలోకి అక్కడికి వచ్చి నువ్వు నన్ను చేరుకుంటావు అన్నాడు. ధ్రువుడు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఆనందపడాలి కదా, ఎందుకు ఉలిక్కిపడ్డాడు అంటే ఆయనకి నమస్కారం చేశాడు, చేసి నెమ్మదిగా బయలుదేరాడు ఎక్కడికి, ఇంటికి. కానీ సంతోషంగా లేడు ధ్రువుడు. తపస్సు చేశాడు, శ్రీహరిని ప్రత్యక్షం చేసుకున్నాడు, కానీ సాక్షాత్తు పరమాత్మే వైకుంఠం వదిలిపెట్టి నా దగ్గరికి వస్తే నేనేం కోరవలసింది? చిన్న మా సవతి తల్లి చేసిన అవమానం, నా తండ్రి అంకపీఠం మీద కూర్చునే చిన్న వ్యామోహం, ఒక వ్యసనం లేదా ఒక చిన్న కోరిక, ఇంతేనా నేను కోరవలసింది? నువ్వు కావాలి అని అడగలేకపోయినానే ఆ ప్రారంభం వలన కదా 36,000 సంవత్సరాలు నేను రాజ్యం చేయవలసి వచ్చింది. అది ధ్రువుడు. చూసారా, స్వామి అవకాశం ఇస్తారు. ఇచ్చిన వాళ్ళ పరిస్థితి కూడా అంతే, రాలేదనేమనుకోక్కర్లే. ఇచ్చిన వాళ్ళు పొందిన వాళ్ళని పెద్ద తెలివితేటలతో బయటికి రాలే. ఆ ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళగానే ఏం కావాలి అంటారు. ఆ ఏం కావాలి అనటమే మాయ వల విసిరినట్టు విసురుతారు. అది చాలా గొప్పగా ఉంటుంది. ఆ మాయలో పడకుండా తప్పించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. నాకేమీ అక్కర్లేదు, నువ్వు కావాలన్న వాళ్ళు బహు కొద్ది మంది. ఏం కావాలి అంటే ఎన్నో కావాలి మనకి. ఏంగా ఎన్నని చెప్పగలం, తీర్చగలిగినన్ని. మనకు అది జన్మంతా కావాలి. ఆయన కూడా అన్నీ ఇస్తారు, నీకే నేను చూసుకుంటా పో, నన్ని నేనున్నా అంటారు. తీరుస్తూ తీరుస్తూ ఉంటారు, జీవితం తెల్లవారిపోతుంది. నువ్వు కావాలి స్వామి, నువ్వు ఒక్కడి ఉంటే మాకు ఇవన్నీ ఉండవుగా. రామచింతన ఉంటే అన్యచింతన ఏముంది? సాయి చింతన మనకు గనక దొరికింది అనుకోండి, అన్యచింతన అది కావాలి ఇది కావాలని ఉంటుందా? ఉండదు, ఉండటానికి వీల్లేదు. కాబట్టి ఈ ధ్రువుడు ఇంత బ్రహ్మపదాన్ని పొంది సాక్షాత్తు పరమేశ్వరుడి నుంచి పొంది కూడా ఆయనకు ఆనందం కలగల, నేను కోరవలసింది ఇది కాదేమో అని మాత్రం వెన్నాడింది. అప్పుడు
జితేంద్రియులు సుమహితాత్ములునైన సనందనాదులు ఎందు అనయము ఐక జన్మ సముపార్జిత యోగ సమాధి చేసి.
తనక సనందనాది మునులంతా కూడా కేవలం 6 నెలలలో బ్రహ్మరూపదాన్ని పొందారట, అది వాళ్ళ జీవితం అంతేనట. ఆ ఇవ్వబడిన జీవితంలో వాళ్ళు పొందినట్టుగా బ్రహ్మపదాన్ని నేను పొగొట్టుకున్నానే అంటున్నాడు ధ్రువుడు. చూడండి, పొందాడు. మన మన దృష్టిలో నుంచి చూస్తే చాలా పొందాడు ఆయన. ఆయన కూడా అన్నాడు, అందరికీ ఇచ్చేది కాదు అయినా ఇస్తున్నాను అన్నాడు. అయినా ఇస్తున్నాను అన్నాడు కానీ భోగంలోకి నెట్టాడు. రాజ్యం ఎలామన్నాడు,
ఎవని చరణారవిందములారని భక్తి ఎరుంగుచుందురువాఘను పరమేశు ఈశు అవికారు అమేయు అజయ్యు ఆర్జునిన్.
ఇంతటి వాడు నా ముందు వచ్చి నుంచున్నాడే, ఇన్ని విశేషణాలు ఉన్నాయి ఆయనకి, జన్మలేనివాడు జన్మెత్తినట్టు వచ్చాడు. అసలు అందరికంటే ముందు అర్జుడు ఆయన, అసలు ఆది మధ్య అంత్యము లేనటువంటి వాడు నేనున్నానని మధ్యలో వచ్చాడు ఆయన. కాబట్టి తనకు లేని గుణ విశేషణాలన్నీ తాను ఆపాదించుకొని ఈ చిన్న ధ్రువుడు అనేటువంటి నా ఎందున్నటువంటి ఆ ప్రేమ చేత కరుణ చేత వచ్చినా నేను అడగవలసింది అడగలేకపోయినాని అనుకున్నాడు. అనుకుంటే కానీ తప్పదు అయిపోయింది. ఆయన వచ్చాడు. ఆయన ఎలా వెళ్ళాడంటే ఎంత వేడుకతో గరుడ గమనుడై వచ్చాడో అంత కౌతుకంతో వెనక్కి వెళ్ళిపోయాడు. కౌతుకం అంటే కుతూహలం. ఇకపై ధ్రువుడు ఏం చేస్తాడో చూద్దాము అని. అది తపస్సు చేశాడు గనక రాజ్యం ఇచ్చాడు. రాజ్యం ఇచ్చాక ఏం చేస్తాడో ధ్రువుడు చూద్దామని ఆయన కౌతుకం, ఆ ఉత్సాహం. మనకు కూడా అంతే. పరమాత్మ ఇంత గొప్ప జన్మ ఇచ్చాడు మనందరికీ, మామూలు జన్మ కాదు ఇది. ఎన్ని తపస్సులు, ఎన్ని యాగాలు, ఎన్ని యజ్ఞాలు, ఎన్ని పుణ్యాలు, ఎన్ని చేస్తేనో ఇక్కడి దాకా. ఇదిగో ఈ భగవత్ పాద పద్మాధీన చేతస్కమైన ఒక జన్మ మనకి ఇవ్వబడింది. సాయంకాలం అవగానే పరమాత్మ గురించి మాట్లాడుకుందాం అనే ఒక చిన్న స్పృహ కలిగిందే ఉత్తమోత్తమ జన్మ. ఆయన మనకి ఇది ఉత్సాహమే, మనం సాధించినట్టే అనిపిస్తుంది. ఆయనే ఇంత ఇచ్చా కదా, వీళ్ళు రేపటి నుంచి ఏం చేస్తారో చూస్తా అని ఆయన చూస్తుంటారు. అది ఆ కౌతుకం ఆయనకుంటుంది, ఉత్సాహము ఆయనకుంటుంది. చూడవలసినప్పుడు, చూడటానికి వచ్చినప్పుడు, అనుగ్రహించినప్పుడు, దర్శనం ఇచ్చినప్పుడు వేడుక ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ఇచ్చి వెళ్ళిన తర్వాత వీడు ఏం చేస్తాడో చూద్దామనేటువంటి కుతూహలం ఉంటుంది. ఆ రెండు పరమాత్మ యొక్క ఆస్పెక్ట్స్ అవి. సరే ఆయన మామూలుగా వచ్చాడు. రాగానే ఉత్తానపాదుడు, అలాగే సురుచి, సునీతి వీళ్ళందరూ కూడా వాడికి ఎదురెళ్ళారు. ఎదురెళ్ళి వాడిని పుష్పమాలలన్నీ వేసి, పూలవర్షం గురిపించి, వాడిని బంగారు రథం మీద కూర్చోబెట్టి, ఉత్తానపాదుడు తండ్రి తన పక్కన కూర్చోబెట్టుకొని ధ్రువుడుగా రూపాంతరం చెంది ఒక ధ్రువమైనటువంటి, నిశ్చలమైనటువంటి, మనీషాయత్త చిత్తంతో వచ్చినటువంటి తన కుమారుణ్ణి సగౌరవంగా అంతఃపురానికి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళాడు కానీ ధ్రువుడికి మనస్సు మాత్రం మళ్ళీ ఆ పరమాత్మను ఎప్పుడు చూస్తాను, మళ్ళీ అలా కనపడతాడా. మనం కూడా పరమాత్మ భావనలో ఈ జన్మ ఎత్తొచ్చాం. ఈ జన్మలో మనం చూసింది స్వామిని, పరమాత్మ అంటే స్వామి, ఆయన్ని చూశాం. పునఃపునః చూడటంలో దోషమేం లేదు, అది ఆనందం ఎప్పుడూ ఇస్తుంది. నిన్నటి కంటే ఈరోజు, ఈరోజు కంటే రేపు, రేపటి కంటే ఎల్లుండి, ఎన్నిసార్లు ఎన్ని వేల సార్లు చూసినా అది పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ, కాబట్టి ఆనందం కలిగిస్తుంది. కానీ సాధకుడైనటువంటి వాడు తాను అందుకున్నటువంటి ఆ చిన్న అనుభవంలో నుంచి ఉదాత్తమైన జీవితాన్ని నిర్మాణం చేసుకోవాలి. ఎందుకంటే అనుభవాలు రోజు కలగవు, రోజు కలిగేవి అలవాట్లే. అనుభవాలు ఒక్కసారే కలుగుతాయి. ఒడిసి పట్టుకున్నామా అది అనుభూతి వైపు దారితీస్తుంది. అనుభూతిలో నిలకడ చెందామా విభూతి స్థాయికి వెళతాం. లేదు నాకు ఫలానా ఏదో జనవరి 19వ తారీఖు 1940లో ఇచ్చారు దర్శనం, మళ్ళీ ఇవాళ ఇచ్చారు, ప్రతి ఏడాది అలాగే ఇస్తున్నారు, ఈ ఏడాది ఇవ్వలేదు అనుకోకూడదు. ఆయనను హృదయ పీఠం మీద పెట్టుకోమన్నాడు. తెచ్చి లోపల పెట్టుకోండి, బయట కాదు. ఆ లోపల పెట్టుకున్నట్లయితే పరమాత్మ నాయందున్నాడు, నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నేనై ఉన్నాడు అనేటువంటి భావన కలగగానే ఒక పూర్ణాద్వైత స్థితి ఏర్పడుతుంది. పరమేశ్వరుడి కంటే అభిన్నమైనటువంటి స్థాయిలో మానవుడు సంచారం చేస్తాడు.
ధనహీనుండు నృపాలు చేరి మిగులం దాటిన్ ఫలీకారమిమ్మని అర్థించిన రీతి ముక్తి ఫలదుండైనట్టి పంకేజలోచనుడే చాల ప్రసన్నుడైన అతనిన్ సాంసారికంబు అర్ధిగోరిన నా వంటి విమూఢ మానసులు ధాత్రిన్ కల్గిరే ఎవ్వరున్.
పరమాత్మంతటి వాడొచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడి, ఏం కావాలి, నీ మనస్సులో ఉన్నదేదో నాకు తెలుసులేని, నా లోక లోకాంతర ప్రాణాలన్నీ స్పృశించి, తాకి, తడిమి, చూసి, అర్థం చేసుకొని నాకు కావలసినటువంటి బ్రహ్మపదాన్ని ఇచ్చాడే, ధృవతారగా నిలిపేటువంటి ఆ తారకాస్థితినిచ్చాడే, నాకు కావలసింది ధృవతారకాస్థితి కాదు, ఆనందతారకస్థితి. ఆ ఆనందతారకస్థితిని అందుకోవటానికి మళ్ళీ ఎన్ని వేల ఏళ్ళు ఈ ప్రపంచంలో నేను ఉండాలో, వచ్చిన అవకాశం మళ్ళీ నాకు వస్తుందో రాదో, మనం కూడా అలాగే ఉండాలి. పరమేశ్వరుడు వీ షుడ్ నెవర్ టేక్ భగవాన్ ఫర్ గ్రాంటెడ్. రాకేం చేస్తారులే, ఇవాళ సాయంకాలం రాలేదంటే రేపు పొద్దున వస్తారు అంటాడు వీడు. ఆయన ఏదో వీడికి చెప్పినట్టు, ఎందుకు రాలేదు అంటే వీడే కారణం చెప్పుకుంటాడు, అన్నీ వీడే మామా అనుకుంటూ ఉంటాడు వాడు. నేను అనుకున్నాను, ఆయన అనుకునేది వేరు. ఆయన రావటానికి రాకపోవటానికి, అలాగే పరమాత్మ ధ్రువుడి దాకా రావటానికి మళ్ళీ రాకపోవటానికి 36,000 సంవత్సరాల రాజ్యం చేయటానికి కాదు, యోగ సాధన చేయటానికి. పరీక్షన్ మహారాజు కదే చెప్పాడు, నువ్వు ఎంత అదృష్టవంతుడివి, 7 రోజుల్లో నీకు ముక్తినిస్తున్నాడయ్యా పరమాత్మ. ఇదో ఈ ధ్రువుణ్ణి చూడు, దేవుణ్ణి చూశాడు, నువ్వు ఇంకా చూడలే, హరిని నువ్వు దర్శనం చేయలే, కృష్ణుడు ఇట్లా అట్లా అని విన్నావే తప్ప కృష్ణుడే నువ్వు చూడలే. కనుక పరమాత్మని చూసిన వాడికే ప్రారంభం తప్పలేదయ్యా, 36,000 ఏళ్ళు రాజ్యం చేయవలసి వచ్చింది. పరీక్షన్ మహారాజా నువ్వు ఎంత అదృష్టవంతుడివి, 7 రోజుల్లో తక్షకాయ స్వాహ, పోతే పోతావు ఉంటే ఉంటావు, ఇదిగో ముక్తి మార్గం, ఇది ముక్తి లక్షణం, ఇది జీవ లక్షణాలు గనక పోకపోయినట్లయితే ఎన్ని వేల ఏండ్ల తపస్సు చేసినా ప్రయోజనం లేదు. ముక్త సాధన కోరినటువంటి వాడు ఇందాక చెప్పినట్లుగా ఈ శరీరం ఇవ్వబడింది, పంచభౌతిక శరీరం, ఈ శరీరం ఒట్టి పంచదార చిలకే బొమ్మ, ఊరే మన జాతరలలో అమ్ముతారు కదా రంగు పంచదార చిలకలు, తెచ్చి నీళ్ళ గ్లాసులో ఏండి అంటే ఏమవుతుందో చూద్దాం, ఏ కళ్ళ ముందే గడిగిపోతుంది. ఈ బొమ్మలు కూడా అంతే, ఈ బొమ్మలు ఉండేవి కాదు, కానీ ఉన్నంతకాలం పరమేశ్వరాయత్తమైనటువంటి చిత్తంతో ఉండాలి. రెండవది, విశ్వ సంసారాన్ని ఏ రకమైనటువంటి ప్రతిఫలం ఆశించకుండా తాను సృష్టించిన ఈ సృష్టిలో అందరూ హాయిగా ఉండాలి అని పరమాత్మ ఎట్లాగైతే నడిపిస్తున్నాడో అటువంటి పరమేశ్వరుడికి భక్తులమైనటువంటి మనకి మన సంసారం నడపటం ఆయనకు కష్టమా? కానే కాదు. అయితే సంసారం నడపటం ఆయనకు కష్టం కాదు, కానీ మాకు కష్టంగా ఉంది స్వామి అంటున్నాం. అంటే పరమేశ్వరుడు వేరు మనం వేరు అనుకుంటున్నాం. ఈ సంసారాన్ని కూడా ఆయనకి ఇవ్వండి చూద్దాం ఏమవుతుందో, కాసేపు ఆయనకి ఇచ్చి చూద్దాం. ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది, ఎక్కడికి పోయేదేం కాదు, పొమ్మన్నా పోదు. స్వామన్నారే వాడెవడో నీళ్లలో కొట్టుకుపోతున్నట్ట, భయం వేసింది వాడికి, గడ్డిపోత దొరికితే చాలు అని. ఇంతలోకే తనంత వస్తువు దొరికింది అమ్మయ్యా అనుకున్నాడు, గట్టిగా పట్టుబట్టుకున్నాడు. ఆ అవతల దొరికింది కూడా అమ్మయ్యా అనుకుని పట్టుకుంది, తీరా ఒడ్డుకొచ్చి చూస్తే అది భల్లూకం, ఎలుక బండు, అది వీడి నదలడు వీడు దాని నదలడు. ఎన్ని భాగవత సప్తాహాలు ఎన్ని జ్ఞాన యజ్ఞాలు చేసినా గురువు గారు కూడా ఉపన్యాసం ఇచ్చినటువంటి వాడు అంటే మామూలు సాధారణ గురువు సంగతి, వాడంటాడు కోపం మీద ఉపన్యాసం ఇస్తాడు, అవతల వాడి మీద కోపిస్తాడు, నాకేం అక్కర్లేదంటాడు, అన్నీ కావాలంటాడు. కాబట్టి ఉత్తమోత్తమమైనటువంటి గురువు సన్నిధానంలో ఉన్నటువంటి సాధక జీవులు సాక్షాత్తు మనబోటి వారికి పరమాత్మే గురువు. మనకి మధ్యలో గురువు వెళ్ళాడు, పరమాత్మే డైరెక్ట్ గురువు స్వామి. కాబట్టి ఆయన బోధలో ఉన్నటువంటి మనం, ఆయన చూపించిన మార్గంలో ఉండే మనం ఈ సంసారాన్ని కాసేపు ఆయనకు అప్పజెప్పేసి, కాసేపు నువ్వు నడిపించు స్వామి, నీకే తెలుస్తుంది మా యాతల్ని ఏమిటో అని వదిలిపెడితే అప్పుడు ఆయన లీలావిలాసంగా ఆ రోజు దాన్ని ఎట్లా నడుపుతారో చూస్తాం. ఎప్పుడన్నా వదిలిపెట్టామా అని దానికి రామకృష్ణ పరమహంస గొప్ప కథ చెప్పారు. ఒక పశువుల కాపరి ఓ మేకపిల్లని తీసుకొని వెళ్ళాడు. దానికి ఏమిటి, గడ్డి మేయటానికి మేపటానికి తీసుకెళ్ళాడు. గడ్డి ఎక్కడుంది, ఎండలో ఉంది. ఎండని దాటి వెళితే తప్ప మేకకి గడ్డి దొరకదు, గడ్డి కావాలి గనక ఎండని లక్ష్యం చేయదు మేక. తను మేసేదేం లేదు, సాయంకాలం దాకా అట్లా తాడుబట్టు కూర్చోటమే. వీడికి నీడ కావాలి, ఎండ తట్టుకోలేడు, కనుక భగవంతుడు అక్కడ చెట్టు కూడా పెట్టాడు. ఆ చెట్టు కింద నీడ, నీడలో ఈ కాపరి. వాడు నిద్రపోతున్నాడు, పని లేదుగా, పని లేనప్పుడు నిద్ర వస్తుంది, పని ఉన్నప్పుడు నిద్రపోతుంది. ఆ పని వల్ల ఏం చేశాడంటే ఆ తాడు ముంజేతి కట్టుకుని ఇలా పడుకొని నిద్రపోతున్నాడు. మేక అనుకుంటుంది ఈ పూటకు వీడు ఎంత అజాగ్రత్త పరుడు వీడు, రోజు మెడకు కట్టి లాక్కొచ్చి మేత మేపించేవాడు, ఇవాళ అసలు నా చుట్టుపక్కలే లేడు, వీడు నాకు దొరకటం లేదు, ఎక్కడో వదిలేశాడు హాయిగా అనుకుంది. అది ఎరగనిది ఏమిటంటే కొత్తవాడి దగ్గరే ఉంది. వాడు ఎరగనిది ఏమిటంటే వదిలిపెట్టాను మేక తింటుంది అని అనుకుంటున్నాడు, కానీ మేక కూడా తన చేతుల్లోనే, వదులుకోవటానికి లేడు, ఏదో గడ్డి మేసి మళ్ళీ నా దగ్గరికి వస్తుందిలే, అంత నమ్మకం వాడికి ఆ మేక మీద లేదు. కాబట్టి పరస్పరాశ్రితమైనటువంటి మానవుడు ఎప్పుడూ కూడా పరమాత్మ యందు ఏకీకృతమైనటువంటి భావంతో, ఏకాగ్ర చిత్తంతో, చిత్తాన్ని జ్ఞానాధిక్యమైన స్థాయిలో సంచారం చేయిస్తూ పరమేశ్వరుడికి దాన్ని కాసేపు వదిలిపెట్టాలి. ఒక్కోసారి అంటాం, వదిలిపెట్టక ఏం చేస్తాం, అన్నీ నీకే వదిలిపెట్టేశాయి నువ్వు చూసుకో అంటాం. అంటాం కానీ మళ్ళీ మనస్సు ఏముంటుందంటే ఆయన చేస్తాడు నమ్మకం ఉంది కానీ ఇలా చేస్తే బాగుండును అంటాం. మళ్ళీ ఆయన ఎలా చేయాలో చేయాలని నిర్ణయిస్తాం మనం. చూసారా, మనస్సు పరమాత్మనికి కూడా ఒక డెఫినేషన్ ఇస్తుందో, డైరెక్షన్ ఇస్తుంది, ఆ పని చేయకూడదు. సమర్పణ, శరణాగతి అనే రెండు భావాలలో ఆయనకి వదలటమే ఉత్తమం. ధ్రువుడు చేసిన పని అదే, కానీ నిబిడో అని ఉంది. ఇవాళ ఆధునిక మానసిక శాస్త్రజ్ఞులు మన బ్రెయిన్లో ఎక్కడో లోపల, దాన్ని లోకలోకాంతర ప్రాణం అన్నారు, ఆ లిబిడోలో మనకు తెలియని అనేకమైనటువంటి విషయాలు అక్కడ గుప్తంగా ఉంటాయి. అవి ఎప్పుడు తెలుసుకుంటాయో, ఎప్పుడు మనల్ని బాధిస్తాయో, ఎప్పుడు మనల్ని మళ్ళీ విషయాసక్తం చేస్తాయో మనకు తెలియవు. ఆ లిబిడో ఓపెన్ కాకుండా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కానీ పరమాత్మ లిబిడోలో కూడా దొరగలడు, ఎందుకంటే ఆయన అక్కడ కూడా ఉన్నాడు. కనుక ధ్రువుడి యొక్క లిబిడోలో, లోకలోకాంతర ప్రాణంలో దాగి ఉన్నటువంటి ఒక ఆభిజాత్యాన్ని, ఒక ఆధిక్యాన్ని నా సవతి తమ్ముడైనటువంటి ఉత్తముడు ఎట్లా దానిని సాధించాడో, ఆఫ్టర్ ఆల్ వాడు అనుకున్నాడు అహంకారంతో, వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడయ్యా, నా తండ్రి తొడ మీద కూర్చున్నాడు, మరి నేను గగన గగనాంతరాలలో ధృవతారగా ఉండబోతున్నాను. అంతేకాదు నారద మహామునికి చెప్పాను, నేను ఏమని చెప్పానంటే ఇక నాపై ఉండటానికి మరొక తార ఉండటానికి వీలు లేదు, మరొకడు వచ్చి ఆ బ్రహ్మపదము యొక్క అంచెల్లో నేను ఉండాలి. ఆయనమైంది అలాగే ఉండన్నాడు. కానీ అలాగే ఉండు కానీ ఇలా ఉంటే అలా ఉంటావురా అన్నాడు ఆయన. ఏమిటా ఇట్లా ఉండటమంటే 36,000 ఏళ్ళు ఇక్కడ పాలించు అన్నాడు. ఎలా పాలించాడటంటే శ్రీరామచంద్రుడు 11,000 సంవత్సరాలు ఎట్లా ధర్మబద్ధంగా పాలించాడో దానికి 10 రెట్లు ఎక్కువగా ధ్రువుడు పాలించాడు. తన సామ్రాజ్యం అంతా హరిమయం చేశాడు, విష్ణుమయం చేశాడు, ప్రతి ఇంటిని విష్ణువాలయంగా తీర్చిదిద్దాడు, ఆ మకర తోరణాలు కట్టించాడు, ఆ లోపలికి వెళ్ళేటువంటి చోట జయ విజయులు లాంటి ప్రతిమలు బొమ్మలు పెట్టించాడు. అంటే హృదయ మందిరం ఒకటైతే తామున్నటువంటి ఆరామాలన్నీ కూడా, తామున్నటువంటి ఇళ్లన్నీ కూడా విష్ణువాలయాలుగా మార్చేశాడు. విష్ణు తత్వం తప్ప మరొకటి లేదంటూ తాను స్థిమితంగా ఉన్నాడు, తన ప్రజలని కూడా స్థిమితంగా ఉంచాడు. అస్థిమితమైనటువంటి మనసున్న పాలకుడు ఉన్నట్లయితే రాజ్యం భ్రష్టుపడుతుంది. వాడికి స్థిమితత్వం లేదు, వాడికి ఏం కావాలో తెలియదు, ఆ ఏం కావాలో తెలియని కారణంగా ప్రజలకు కూడా ఏం కావాలో తెలియదు. ఈ రెండింటి యొక్క ఈ వైరుధ్యాన్ని ధ్రువుడు తన జీవిత కాలంలో, తర్వాత 36,000 సంవత్సరాల తర్వాత వెళ్ళాడు. వెళ్ళి వేళ వీలైతే చూడండి ఆ ధ్రువ నక్షత్రం. అన్ని నక్షత్రాలలో ఇట్ అవుట్షైన్స్, కొన్ని కోట్ల నక్షత్రాలలో అది ధ్రువత్వంగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది. నిజానికి కొన్ని కొన్ని ప్రదేశాలలో ప్రపంచంలో ఎక్కడైతే భూమికి ఆకాశం హొరైజన్స్ కాస్త తాకినట్టుగా అనిపిస్తాయో, ఒక ఒక పర్టికులర్ యాంగిల్లో, ఒక గ్రెడేషన్లో ధ్రువతార వలన ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు కూడా ప్రకాశమానం చెందుతాయి. ఇది ఆస్ట్రానమీలో, ఖగోళ శాస్త్రంలో ఒక భాగం కాబట్టి పరిపూర్ణమైనటువంటి భక్తి, సదమల భక్తి, తపస్సు చేయటం మాత్రమే కాదు, పరమాత్మ సాకారంగా మన దగ్గరకు వచ్చినా సరే ఆయనని ఏమి అడగాలో అది అడగాలి అని చెప్తున్నది. గోల్ ఓరియంటెడ్గా ఉండి తీరాలి, కానీ అది స్వార్థపూరితంగా ఉండకూడదు. నేను మాత్రమే ఉండాలి, నాకే చెందాలని కాక అందరూ అక్కడికి వెళ్లే మార్గం ఏమిటో చెప్పమని గనక హరిని అడిగినట్లయితే అందరికీ ఇచ్చినట్లే ముక్తి తొందరగా ఇచ్చేవాడు. పరమాత్మ ఇది ఇచ్చాడు, అది కూడా ఇచ్చాడు. భోగ యోగాల రెండింటిని కూడా తాను పొంది, తన కన్న తల్లిదండ్రులకి, తాను పొందవలసిన స్థానానికి, తన రాజ్యానికి, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకి, అందరికీ కూడా సుఖవంతమైనటువంటి పాలన ఇచ్చాడు. గనక ప్రపంచంలో మనం కాచుకోవలసింది ఒకటే, మన వలన ప్రపంచం హింసకు గురి కాకూడదు, అలాగే ప్రపంచం నుంచి మనం హింసకు గురి కాకూడదు. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. అటువంటి స్థితిలోకి వెళ్ళమని ఈ భాగవత కల్ప తరువు ఈ ఫలాన్ని మనకు అందిస్తున్నది గనక రేపు మరొక కొత్త విచారణలో పరమేశ్వరానుగ్రహంతో సత్యసాయి భగవానుడి యొక్క దివ్యమైనటువంటి కరుణతో ఈ భాగవత నవనీతంలో మరొక వెన్నముద్దని మనం రేపు అందుకుందాం. అందుకునేదాకా హంసానంది కావాలిగా.